ವಿದ್ಯಾನಾಮಂತಸ್ತಿಮಿರಮಿಹಿರದ್ವೀಪನಗರೀ ಜಡಾನಾಂ ಚೈತನ್ಯಸ್ತಬಕಮಕರಂದಸ್ರುತಿಝರೀ ದರಿದ್ರಾಣಾಂ ಚಿಂತಾಮಣಿಗುಣನಿಕಾ ಜನ್ಮ ಜಲಧೋ ನಿಮಗ್ನಾನಾಂ ದಮುಷ್ಟ್ರಾ ಮುರರಿಪುವರಾಗಸ್ಯ ಭವತಿ ಶುಕ್ಲಾಂಬರಧರಂ ವಿಷ್ಣುಂ ಶಶಿವರ್ಣಂ ಚತುರ್ಭುಜಂ ಪ್ರಸನ್ನವದನಂ ಧ್ಯಾಯೇತ್ ಸರ್ವವಿಘ್ನೋಪಶಾಂತಯೇ ವಂದೇ ಗುರುಪದ್ವಂದ್ವಮವಾಂಗ್ಮಾನಸಗೋಚರಂ ರಕ್ತಶುಕ್ಲಪ್ರಭಾಮಿಶ್ರಮತರ್ಕ್ಯಂ ತ್ರೈಪುರಂ ಮಹಃ ನಾರಾಯಣಂ ನಮಸ್ಕೃತ್ಯ ನರಂ ಚೈವ ನರೋತ್ತಮಂ ದೇವೀಂ ಸರಸ್ವತೀಂ ವ್ಯಾಸಂ ತತೋ ಜಯಮುದೀರಯೇತ್. ಸಾಯಿ 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 ಎನಿ ನಿನ್ ಜಪಿಂಸು ಜನುಲಕುನೆಂತೋ ಹಾಯಿ ಕಲುಗುನಟ ಶುಭ ಸಂಧಾಯಿವಿ ಶುಭ ಮೋಕ್ಷ ಸಂಪ್ರದಾಯಿವಿ ಸಾಯಿ. ಒಕನೊಕಪ್ಪುಡು ఒక కేకారణ్యంలో ఒక సిద్ధపురుషుడు అనేక మంత్రతంత్ర ప్రయోగాలు ఎరిగినటువంటి మహానుభావుడి దగ్గరికి భైరవుడని పేరు కలిగిన ఒక దౌర్భాగ్యుడు చేరాడని చెప్పుకున్నాం. వాడు పాపాత్ముడు కనుకే గురువుల దగ్గర కేవలం స్వార్థంతో చేరాడు. సాధారణంగా గురువుల దగ్గరికి రెండు రకాలుగా చేరతారు, కొందరు స్వార్థం కోసం, కొందరు పరమార్థం కోసం. ఇతడు కేవలం ఆయనను ఆశ్రయించి ఏవైనా మంత్రతంత్రాలు తెలుసుకుని వాటి ద్వారా తనకి కావలసిన లౌకికమైన ప్రయోజనాలు నెరవేర్చుకోవాలి అని సంకల్పించాడు. ఈ భైరవుడు ఒక సంవత్సర కాలం గురువుగారి దగ్గర విద్యాభ్యాసం చేసినా గురువుగారు మాత్రం వీడి నైజం కనిపెట్టి వచ్చినవాడు ఎటువంటి వాడు గురువులకి క్రమంగా తెలియకుండా ఉంటుందా, ప్రారంభంలో నువ్వు ఎంత వినయం నటించినా నీ ప్రవర్తన బయట ఎలా ఉంటుందో చారచక్షువులే కనిపెడతారు గురువులు. పూర్వకాలంలో గురువులకు ఒక నియమం ఉండేది, తన దగ్గరకు వచ్చిన వాడిని ఒక సంవత్సర కాలం పరీక్షిస్తే కానీ విద్యను నేర్పేవారు కాదు. మహాభాగవతంలో సాందీపని అని ఒక గురువు గురించి చెప్పారు. ఈ సాందీపని ఎటువంటి వాడు, ఎవడైనా తన దగ్గరకు వస్తే ఒక సంవత్సరం పాఠం చెప్పకుండా ఆశ్రమంలో స్వేచ్ఛగా తిరగనిచ్చేవాడు. సంవత్సరం తిరిగేసరికి వీడి బుద్ధి ఏమిటో బయటపడేది. వీడికి నలుగురితో స్నేహంగా కలిసే లక్షణం ఉందా లేదా, ఇతడికి వేదాదుల మీద నమ్మకం ఉందా లేదా, లేక గురువుగారి ఇంట్లో భక్తి కోసం చేరాడా, సంగీతం మీద ఇష్టం ఉందా, సాహిత్యం మీద ఇష్టం ఉందా, మంత్రశాస్త్రం మీద ఇష్టం ఉందా, లేక ఇంకేమైనా పనుల మీద ఇష్టం ఉందా, ఇవన్నీ కనిపెట్టేవాడు ఆయన. అన్నిటికీ మించి గురువులు శిష్యుల యొక్క సహనానికి బాగా పరీక్ష పెడతారు. అందుకే గురువుల దగ్గర చేరేటప్పుడు చాలా సహనంగా ఉండాలి. నీకు ఎంత తెక్కొచ్చినా ఆ తెక్క అక్కడ అణుచుకోవాలి. తన క్రోధావేశాలు గురువుల దగ్గర ప్రదర్శించిన వాడు శాశ్వతంగా నరకానికి వెడతాడు, గురువు కటాక్షం పొందడు, గురువు వల్ల పొందవలసిన విద్యను కూడా పొందలేడు. నిజం చెప్పాలంటే సద్గురువు తలుచుకుంటే ఈ జన్మలోనే ముక్తినివ్వగలడు, అందులో ఏం సందేహం లేదు. కానీ ఎందుకు తలుచుకుని వీడికి ముక్తినివ్వడంలా, ఊ అని గట్టిగా సంకల్పిస్తే వీడి కష్టాలు ఎందుకు తొలగించటం లేదంటే వీడి బుద్ధి తెలుసు కనుక. ఇంత పెసరు ఒక్క ముక్క తేడా వచ్చిందంటే ఒంటికాలి మీద గురువుల మీద లేచి ఆయనతోటే ముఖాముఖి యుద్ధం చేయడానికి సిద్ధపడేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వాళ్ళని వీడు ఈ జన్మలో వీడికి ముక్తి ఎలా ఇస్తాడండి? నీకు ఈ మాత్రమే సహనం లేకపోతే ఏకంగా ముక్తి కావాలా? పూర్వం ఒక ఆవిడ చాలా కాలం క్రితం, నేను ఇతరుల కథ కాదు, నిజంగా నా దగ్గర జరిగింది, ఆయన ఇతరుల పేరు పెట్టి చెప్పేవాడిని, కానీ ఒక 20-25 ఏళ్ల క్రితం ఒక పల్లెటూళ్ళలో ప్రవచనానికి వెళ్ళాను. అక్కడ సప్తాహం చేశాను. నా దగ్గరకు ఒక ఆవిడ వచ్చింది, పెళ్ళై చాలా కాలం అయిందండి, పిల్లలు లేరండి, సంతానం కలగడానికి ఏదైనా ఒక మంచి మార్గం ఉంటే చెప్పండి అంది. వెంటనే నేనేం చేశాను, నాకు వచ్చిన వాళ్ళంతా పళ్ళు ఇస్తారు, కొందరేమో జీడిపప్పులు ఇచ్చేవారు, ఓ జీడిపప్పు ప్యాకెట్ ఆవిడ చేతిలో పోసి ఈ ప్యాకెట్ దగ్గర పెట్టుకుని నేను ఒక గంటన్నరసేపు జపంలో ఉంటాను, ఆ జపం అయ్యేదాకా మాత్రం నన్ను పలకరించకండి, ఇక్కడ కూర్చుని మీకు వీలుంటే తింటూ ఉండండి అని ఆ జీడిపప్పు ఆవిడకి ఇచ్చి నేను నా జపంలో గడిపోయారు. పక్కకి సుందరకాండ పారాయణ ఏదో ఉంది, ఆ సమయంలో అక్కడికి వెళ్ళిపోయాను. ఈవిడ జీడిపప్పు పెట్టుకు కూర్చుంది, నేనేమో గదిలో ఉన్నా, ఆవిడ గది గది బయట ఉంది, జీడిపప్పు ప్యాకెట్ పెట్టుకుంది, ఒక 1/2 కేజీ జీడిపప్పు మంచి కమ్మగా ఎవరో ఆ జీడిపప్పుని వేయించి అందులో కారం కూడా కలిపి పట్టుకొచ్చారు. పైగా ఆవిడ కూర్చొని ఒక్కొక్క పలుకు వేసుకుంటుంది. ఇంతలో పిల్లలు వచ్చారు, 4 ఇలాంటి పిల్లలు. అంకుల్ ఆంటీలు కదా ఈ మధ్యకాలంలో అన్నీ. ఆంటీ నాకు కూడా కొంచెం జీడిపప్పు పెట్టరా అని అడిగారు. చీ తచ్చిన పెట్టిన గురువుగారిని ఒకే ఇచ్చారు అని ఆవిడ మొత్తం నాకు వేయడం మొదలెట్టింది. పాపం పిల్లలు అడిగి నిరాశగా వెళ్ళిపోయారు. నా చెప్పయ్యాక బయటకు వచ్చాక ఆ గురువుగారు, ఇప్పుడు చెప్పండి నాకు పిల్లలు పుట్టే మార్గం అంది. నీ జన్మలో నీకు పిల్లలు పుట్టకపో అన్నాను. అంత కోపంగా అన్నారు ఏడు గురువుగారు, మీరు ఏదో కోపాన్ని చేయించారట కదా. అంటే నేను కోపాన్ని చేయించానని నీతో చెప్పలేదమ్మా. 1/2 కేజీ జీడిపప్పు ప్యాకెట్ ఫ్రీగా నీ చేతిలో పెట్టా. చిన్నపిల్లలు వస్తే చూస్తూ చూస్తూ ఒక్క గింజ పెట్టలేకపోయావు, మొత్తం తినేసావా 1/2 కేజీ జీడిపప్పు. చిన్నపిల్లలకి ఏదైనా ఎప్పుడైనా ఏదైనా జన్మలో పెడితే ఈ జన్మలో పిల్లలు పుడతారు. పిల్లల్ని అసహ్యించుకుని తిండి పెట్టకపోతే ఈ జన్మలో చచ్చిన నువ్వు ఎంత గింజుకున్నా పిల్లలు పుట్టరని శాస్త్రం చెబుతున్నది. మనం చేసే పాపాల వల్లే ఈ జన్మలో పిల్లలు పుడతారు, పుట్టరు. పుట్టినా వాళ్ళు ఏడిపిస్తారు. ఇవన్నీ ఏమిటనుకుంటున్నారు? మీ పాపాలు. ఎవరైనా మనం చేసిన పాపాలే ఈ జన్మలో మన పిల్లల రూపంలో వస్తాయి. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయా. ఇంట్లో ఇవాళ నీ కొడుకులు వచ్చినా, కూతుళ్ళు వచ్చినా, లేకపోతే ఇల్లు వచ్చినా, కుక్కొచ్చినా, పిల్లు వచ్చినా, ఇవన్నీ నీ ఇంట్లోకి వస్తున్నాయంటే నీవు పూర్వజన్మలో ఇతరులకు రుణం ఉండవు, ఆ రుణం తీర్చుకోవడానికి వస్తారు. లేదా నీవు రుణం ఉంటే వాళ్ళ రుణం తీర్చడానికి కూడా వాళ్ళు నీ ఇంట్లోకి పడతారు. చంటి పిల్లలు వచ్చి అడిగితే ఇంత జీడిపప్పు పెట్టలేక, ఇంత ప్రసాదం పెట్టలేక మొత్తం నువ్వు తిన్న స్వార్థపుర్రాలు ఇవి, నీకు పిల్లలు ఎలా వస్తారు? కేవలం పరీక్షించడానికి పెట్టాను నేను ఆవిడకి, తెలిసిన మీకు. ఈ జీడిపప్పే కనుక వచ్చిన పిల్లలకి ఒక్క పలుకైనా పెట్టుంటే గ్యారంటీగా ఆవిడకి సంతానం కలిగేది. కానీ దౌర్భాగ్యాలు, పిల్లల్ని తిట్టి కసురుకుని ఎప్పుడైనా పిల్లలంటే అసహ్యం ఆవిడకి. చుట్టుపక్కల పిల్లలు అట్టండి ఆడుకోవడానికి ఆ ఇంటికి వచ్చేవారట. నేను తర్వాత ఎంక్వైరీ చేశా. ఆవిడ ఇంట్లో జామ చెట్లు ఉన్నాయి, కరేపాకు ఉండేది, ఏవో బాదం చెట్లు అని ఉండేవి పూర్వం, అవన్నీ ఉండేవి. ఈవిడ ఇంటికి ఎవరైనా వస్తే తోక తొక్కిన తోచలో యుద్ధం చేసేసేది. వాడికి పిల్లలకి ఏం పెట్టేది కాదు. ఇంత కఠోర హృదయం కలిగిన ఆవిడికి భగవంతుడు పిల్లల్ని ఎలా ఇస్తాడు? నీకు పిల్లలు కావాలంటే ముందు సహనం కావాలి, కొన్ని మంచి పనులు చెయ్యాలి. అందువల్ల ఏమైపోయింది? ఆవిడకి ఆ క్రోధం కఠోరత్వం పెరిగింది. ఫ్రీగా వచ్చిన ప్రసాదం కూడా పిల్లలకు పెట్టలేకపోయింది. అందుకే రాదు బొమ్మన్నాను. తీ మళ్ళీ ఆవిడ జీవితంలో సంతానం లేదు. ఇవన్నీ గురువులు పెట్టే పరీక్షలు. మిమ్మల్ని ఊరికే పైపైన అలా మాట్లాడుతున్నారు, మన ఇంటికి వచ్చారు, మనతో మాట్లాడారు, మన కాఫీ తాగారు అనుకోకండి. గురువులు ఖచ్చితంగా ఈ జన్మలోనే వీడికి ముక్తి ఇవ్వచ్చా ఇవ్వకూడదా, వీడు దేనికి అర్హుడు అని ఆలోచించే దానికి తగిన చర్య తీసుకుంటారు. నీ పిసిని కొట్టుతనమా, లేక నీ దగ్గర ఇతరులకు దానం చేసే లక్షణం ఉందా? దాతృత్వమా, లోభత్వమా, క్రోధమా, శాంతమా? నీలో ఏ లక్షణాలు ఉన్నాయి? కపటత్వం ఉందా లేదా? ఇవన్నీ పరీక్షించాకే గురువులు మన ఇంటికి రావాలంటే ఇంత వెనకతలో బ్యాక్గ్రౌండ్ తయారవ్వాలి. అందువల్ల మన ఇంటికి ఒక గురువు రావాలంటే, లేక మనల్ని కటాక్షించాలంటే, మీ మానసిక విశ్లేషణ అంతా గురువుల దగ్గర ఉంటుంది. మీ మనస్తత్వాన్ని పూర్తిగా పరిశీలిస్తారు వాళ్ళు. అందువల్ల ఎప్పుడు కూడా గురువులు ముందు పరీక్షిస్తారు, తొందరపడి ఏ విద్యలు ఇవ్వరు. అందులో ముక్తినిచ్చే విద్య క్షణంలో ప్రసాదిస్తారటండి. ఎన్ని జన్మలు, ఎంత సంస్కారం ఉంటే, ఎంత సాధన ఉంటే నీకు మోక్షమునకు సంబంధించిన మంత్రం ఇస్తారు. పంచదశి మహామంత్రము 3 రకాల సంపుటీకరణలతో కనుక మనం చేయగలిగితే ఈ జన్మలో ముక్తి వస్తుంది. కానీ ఆ సంపుటీకరణ ఎప్పటికి కూడా ఎలా చేయాలో చాలామందికి తెలియదు. చెప్పమన్నా చెప్పం, వాడు గిందుకు చచ్చిపోయిన చెప్పడు. తన ఎంత తాను గురువు ఈతడు దీనికి అర్హుడు అనుకున్నప్పుడే ఈ సంపుటీకరణలు చెబుతారు. అందువల్ల ఇప్పుడు ఈ మహాత్ముడు సిద్ధపురుషుడు భైరవుడి యొక్క దుష్టతత్వం తెలుసుకున్నవాడు గనక ఆయన ఎట్టి పరిస్థితులలో వీడికి మంత్రతంత్ర విద్యలు ఇవ్వకూడదని కనిపెట్టేశాడు ఆయన. ఈలోపు ఏం చెప్పాను మీకు, ఇంకో శిష్యుడు వచ్చాడు అర్వాచీనుడు అనేవాడు. వాడు సద్బుద్ధితో గురువుని సేవించాడు, చక్కని వాక్శుద్ధి కలిగిన వాడు, జ్ఞాని, అపవిత్రంగా మాట్లాడడం, అందుకని ఎంతో ప్రేమ కలిగేసింది ఆయనకి. ఒక రోజున ఇలా కొంతకాలం గడిచాక గురువుగారు ఈ సిద్ధపురుషుడు అర్వాచీ నుండి పిలిచాడు, రహస్యంగా పిలిచాడు. మళ్ళీ ఆ భైరవుడు వినకుండా, నాయన నువ్వు నా దగ్గరకు వచ్చి దాదాపు ఒక 3-4 నెలల కాలం గడిచింది. ఈ 3-4 నెలల కాలంలో నీ మాటల తీరు, నీ పాండిత్యం, నీ సంస్కారం, నీ గురుభక్తి ఇవి నేను కనిపెట్టాను. నీవు సందేహం లేకుండా గురువుల దగ్గర దివ్యమంత్రములను పొంది జపము చేసి సిద్ధి పొందడానికి అర్హుడు. నేను రేపు పొద్దున నీకు ముందుగా ఒక దివ్యమంత్రం ఇస్తాను. ఈ మంత్రం వల్ల పశు పక్ష్యాదులు మాట్లాడే మాటలు తెలుస్తాయి, వాటి ఆంతరంగిక బాధ తెలుస్తుంది. పశువులు పక్షులు కోతలు కూస్తున్నాయి కదా, పశువులు అరుస్తున్నా పక్షులు కూస్తున్నా వాటికి కూడా ఒక భాష ఉంది, అది మనకు అర్థం కావడంలా. ఒక్క మంత్ర ఉపాసనా విధానం ఒకటి ఉన్నది, అది భక్తితో చేస్తే పశువులు పక్షులు ఏమనుకుంటున్నాయో మనకు తెలుస్తుంది. పశుపక్ష్యాదుల వల్లే తొందరగా తెలుస్తుందని తెలుసిన, ముక్తి పొందాలి అంటే ముందు పశువుల యొక్క పక్షుల యొక్క అంతరంగం తెలియాలి. పశువులు పక్షులు ఏం మాట్లాడుకుంటున్నాయి, వాటి వల్ల మనకి ఏం జరుగుతుంది, ఇది తెలిసిందా గ్యారంటీగా ఈ జన్మలో విముక్తి పొందొచ్చునట. కానీ అంత తేలిక కాదు. అది శంకరాచార్యుల వారు కాకి ఏం పొలుగుతుందో కూడా చెప్పేవాడు, చిలుక మాట్లాడితే చిలుక ఏం పొలుగుతుందో చెప్పేవాడు. ఒక్కొక్కప్పుడు చిలుకల రూపంలో భగవంతుడు మన దగ్గరికి వస్తాడు, వచ్చి మనకి ఆరోగ్యం ఎలా వస్తుందో అనారోగ్యం ఎలా వస్తుందో ఎలా దైవ దర్శనం అవుతుందో చెబుతారు. ఇవన్నీ మన పురాణ రహస్యాలు. ఎంతెందుకు, ఒకనొకప్పుడు మహానుభవుడు చరకుడునకు వైద్యుడు ఉన్నాడు. ఆయన మహాతపస్సు చేశాడు. ఆ తపస్సుకి మెచ్చుకుని అశ్వినీ దేవతలు ఇద్దరు పక్షుల రూపంలో వచ్చారు. అశ్వినీ దేవతలు అంటే కవల పిల్లలు వాళ్ళు, దశరులు వాళ్ళు. ఆ ఇద్దరు కూడా మహానుభావులు జంట పక్షుల రూపంలో వచ్చి ఆయన తపస్సు చేస్తున్న స్థలానికి ఎదురుగుండా ఉన్న చెట్టు మీద వాలి ఆ రెండు ఒకదానితో మాట్లాడుకున్నాయట. కుర్ర కుర్ర అన్నట్టుగా ఉన్నాయి ఆ పక్షుల యొక్క మాటలు, కానీ అవలా అండలా కోరుక్ 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 అంటుంది ఒకటి, మితం ఎదుబుక్ మితం ఎదుబుక్ అంటుంది స్పీడ్గా రెండోది. ఈ మహాత్ముడికి పక్షుల భాషలు అర్థం చేసుకునే శక్తి ఉంది. ధన్వంతరి దగ్గర చదువుకున్నవాడు, చరకుడు అంటే మంత్రవేత్త. ఆయన ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడు, దాంతో పక్షులు ఏం మాట్లాడతాయి, పశువులు అరిస్తే అరుపులలో ఉన్న సారం ఏమిటో తెలుసు. వెంటనే అర్థమైపోయింది తిరిగి ఈ రెండు అశ్వినీ దేవతలు. మొదటి పక్షి ఏముంటుంది, కోరుక్ కోరుక్ అంటుంది. కహ అరుక్, అరుక్ అంటే రోగము లేనివాడు. కహ ఎవడు, రోగము లేనివాడు ఎవడు అని మొదటి పక్షి ఓ ప్రశ్న వేసింది. కోరుక్ అంటే కహ అరుక్ అనమాట, అది సంధి కలిస్తే కోరుక్ అవుతుంది, రోగము లేనివాడు ఎవడు. రెండోది మితభుక్ హితభుక్ అని వేగంగా అంటుంది అంతే. మితభుక్ అంటే మితముగా తింటే, ఎక్కువ తినేయకూడదు. నిజంగా ఎదురుగుండానే పద్మాగర్ గారు యాత్ర తీసుకెళ్ళినప్పుడు 10 మందికి చేయవలసిన వంట 20 మందికి చేస్తారు. వేడివేడిగా ఎర్రగా వేయించిన బజ్జీ పెట్టారు అక్కడ, మైసూర్ బజ్జీ. దొరికాయి కదా బజ్జీలు, ఇంక మళ్ళీ దొరకవేమోనని 2 తింటే కడుపు నిండే చోట 20 తింటే ఏమవుతుంది, ఇంకా తర్వాత కడుపు తిప్పుతోందండి, నాకు ఏదో తేడా వచ్చిందండి అని పురాణం వల్ల రోగం వస్తుంది. కాబట్టి మితభుక్ 4 తింటే కడుపు నిండే చోట 3 తినాలి, 3 తినే చోట 2 తినాలి. నిజం చెప్పాలంటే ఎక్కువ కాలం నేను ఆరోగ్యంగా పురాణాలు చెప్పడంలో మితభుక్కే. అటు సూర్యుడు ఇటు పుడితే నా ఆహారం ఎంత జాగ్రత్తగా ఉంటుందో నాకు కూడా ఉండగలిగే ఏకాంత భక్తులు నేను ఇలాంటి వాళ్ళకి తెలుస్తుంది. గింజుకు తచ్చిపోయినా బయట తిన్నాం, యావజ్జీవితం ప్రయత్నించి నా చేత బయట కొన్నటువంటి స్వీట్లు తినిపించగలిగారేమో అడగండి ఒకసారి లింగే. కానీ అటు సూర్యుడు ఇటు పడితేనే బయట స్వీట్ ఎంత రుచి కలిగినా సరే తినను. తప్పక మా ఇంట్లో తయారు చేయాలి, కొంతమంది నియమ నిష్ఠాగరిష్ఠులే తయారు చేయాలి. ఎంత తినాలో అంతకు మించి ఒక్క గింజ ఎక్కువ తినను. ఆ మితభుక్కు వల్ల ఇప్పుడు ఇది కర్మగారు చెప్పవలసి వస్తుంది. ఎందుకు చెప్పవలసి వస్తుందంటే వింటే ఇతరులు దాన్ని అనుసరిస్తారు కనుక, గురువులు ఇలా చేస్తున్నారు కనుక, గురు పరంపరని చాలామంది ఇష్టపడతారు కనుక, గురువులు చెప్పిన వెంటనే మనం కూడా ఈ రోజు నుంచి జాగ్రత్తగా ఉందాం అనుకుంటారు కనుక చెప్పాలి. మేము చెప్పడం ఆత్మస్థుతి కోసం కాదు, లోకశ్రేయస్సు కోసం. గురువుగారు కనుక నేను ఇలా చేయను నేను తెగ తింటానని చెప్పాడు అనుకుంటే అప్పటి నుంచి మీరు తింటారు. అందువల్ల ఏమిటనమాట, ముందు మితభుక్కు, రెండోది హితభుక్కు. ఏది హితమో తినాలి, మన ఒంటికి ఏది పడుతుందో మన శరీరం చెబుతుందండో, మన శరీరం గ్యారంటీగా చెబుతుంది. ఉదాహరణకి పొరపాటున ఎవడైనా సిగరెట్ 1 కిలోమీటర్ దూరంలో కాల్చినా పొగ నా ముక్కుకు వచ్చిందంటే 3 పూటలు నాకు ఇబ్బంది కలుగుతుంది. అంటే నా ముక్కు ఏం చెబుతుందనమాట, ఒరే నాయన ఈ పొగ నీ కొంప ముంచుతోందిరో అంటోంది. అందుకే గిజగిజలాడిపోతాను ఉపన్యాసాలు, ఎక్కడైనా పొగ వస్తే చాలు బాబా మీ పుణ్యం ఉంటుంది, దూరంగా ఎక్కడో ఎవడో కాలుస్తున్నాడు ఆ పుణ్యాత్ముడికి వెళ్ళి చెప్పండి బాబు వాడి కాష్టాన్ని బయట కాల్చమనండి అని చెప్పేస్తాను. అంటే ఇక్కడ దాకా నా ప్రాణం గిజగిజలాడుతోంది, ఒక్కొక్కప్పుడు మీరు ఏ వంకాయో తింటే మీ ఒళ్ళు దురద పెడుతుంది అనుకోండి, అప్పుడు మీకు తెలిసిపోతుంది ఓహో ఈ వంకాయ వల్ల ఒళ్ళు పైచ్యం ఎక్కింది, మనకు దురదలు వస్తున్నాయని. కళ్ళు తిరుగుతాయి కొన్ని పదార్థాలు తింటే, కొన్ని పదార్థాలు తింటే మంటలు వస్తాయి, అవి మన శరీరమును ఒక పడవు అని మన శరీరమే ముందు చెబుతోంది. శరీరమే ఒక గొప్ప వైద్యుడు. అందుకని గరుడ పురాణంలో కూడా ఏం చెప్పారు, హితభుక్కు మితభుక్కు అన్నారు. అదే తీసుకుని మితముగా తినుము, అది హితమైనది, నీ శరీరమునకు పడేదే తిను, నీ శరీరానికి పడనిది నీ మనస్సు చెబుతోంది కనుక వద్దు. ఎందుకు కక్కుర్తి పడ్డాం? ఒక్క పూట కక్కుర్తి పడితే 10 పూటల లంకణం ఉండాల్సి వస్తుందా లేదా? ప్రయాణంలో ఎంత యాతన వస్తుంది? ఒక వ్యక్తికి ఆపాదమస్తకం షుగర్ అనుకోండి, అటువంటి వాడు ఆచితూచి ఆహారం తినాలి. షుగర్ పేషెంట్లు దొరికే కదా అని లడ్డూలు చేయించారు కదా అని కళ్యాణంలో ఒక్కొక్కడు రెండేసి ఇంతంత పతకం లాంటి లడ్డూలు తింటే ఆ తర్వాత ఈ జీవితంలో ముతకైపోతాడు వీడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆహారము జాగ్రత్తగా తిను, మితముగా తిను, హితముగా తిను, ఈ రెండు అని రెండు పక్షులు అన్నాయి. అప్పుడు ఆయన ఈ పక్షుల్ని ఇంకా ప్రశ్న వేసి ఆ కోతలని గ్రహించి తద్వారా ఏం చేశాడు, ఒక గొప్ప శాస్త్ర చరక సంహిత ఇచ్చాడు. కాబట్టి ఈ రోజుల్లో మనం తరించాలంటే, ముక్తి పొందాలంటే, వైద్య శాస్త్రాన్ని గ్రహించాలంటే పక్షుల యొక్క, జంతువుల యొక్క కోతలు అర్థం చేసుకోవాలి, వాటి భాష తెలుసుకోవాలి. అలా తెలియజేసే ఒక మంత్రాన్ని ముందు గురువులు ఇస్తారు. ముక్తికి 33 సోపానాలను ఉన్నాయి. ముక్తికి ఎన్నున్నాయి? 33 సోపానాలు. బ్రహ్మకాండలో స్వయంగా భగవంతుడు గరుత్మంతుడికి చెప్పిన మాట. అందులో మొదటిది, గురువు పశుపక్ష్యాదులను ప్రేమించడం, పశుపక్ష్యాదుల భాష అర్థం చేసుకునే మంత్రం ఇస్తాడు. రెండవది ఏం చేస్తాడు, శరీరము ఆరోగ్యంగా ఉండడానికి కావలసిన యోగశక్తిని ఇస్తాడు. మూడవది, సంపూర్ణ పురాణ జ్ఞానం ఇస్తాడు. ఇలా ఒకదాని తర్వాత ఒకటి 33 మార్గాలు ఉన్నాయి. ఆఖర్న ఈ జన్మలో ఇక పునర్జన్మ లేకుండా చేసుకోవడానికి సహస్రార కమలమును భేదించుకుని ప్రాణం విడిచిపెట్టడం ఎలాగో చెబుతాడు. ఇది ఆఖరి ప్రక్రియ. శిష్యుడు ఎప్పుడు మృత్యు వస్తుందో కనిపెట్టి ఇంకా మరణం తన దగ్గరకు వచ్చిందని తెలుసుకున్నప్పుడు ఈ పైన బ్రహ్మరంధ్రం అని ఉంటుంది, దానికి సహస్రార కమలం అని పేరు. దీన్ని టక్కన పగలగొట్టుకుని అందులోంచి ప్రాణం బయటికి తీస్తాడు. అందులోంచి ప్రాణం బయటికి తీసుకెళ్లడం అనేది పరమసాధకులు, గురుభక్తులు తప్ప ఎవరూ చేయలేరు. తక్కిన వాడందరికీ ప్రాణములు, శరీరములు ఏదో ఒక రంధ్రం గుండా వెళ్ళిపోతాయి. మన శరీరంలో 9 రంధ్రాలు ఉన్నాయి. వీటిల్లో ఏదో ఒక రంధ్రం గుండా మాత్రమే ప్రాణం పోతుంది. ఈ నవరంధ్రాలు వరుసగా ఏమిటి? ముందు మలద్వారం, రెండోది మూత్రద్వారం, అక్కడికి 2 అన్నమాట. ఇక ఆ తర్వాత 2 కళ్ళు, అక్కడికి 4 అయ్యాయి. 2 చెవులు, 6 అయ్యాయి. నోరు 7వదయ్యింది. ముక్కులు 2, అక్కడికి 7, 2, 9. ఇవి నవద్వారములంటే. తోలు తిత్తి ఇది తూటులు 9 తుస్సుమనుట ఖాయం, వనరుడా తెలుసుకో అపాయం అని తత్వం పాడేవారు. పూర్వం గుర్తుందా మీకు, వీధుల్లో ఓ ఏకతారా పుచ్చుకొని టింగ్ టింగ్ అని ఈ పాటలు పాడేవారు. ఎంత తేలిగ్గా చెప్పారండి వేదాంత రహస్యం చిన్న పాటలో. అసలు ఆ పాటల్లో ఉంది అద్వైత తత్వం అంతా, వేదాంత సారం అంతా. తోలు తిత్తి ఇది, ఈ శరీరం తోలు తిత్తి అంటే చర్మం. చర్మం ఒక్కసారి తీసేస్తే ఈయన గుర్తుపెట్టగలరా? ఒక వ్యక్తిని ఎదురుగుండా కూర్చున్నాడు వాడు, గుండు చేయించుకుంటేనే వాడు ఎవడో తెలియట్లేదు. నిన్నటిదాకా జుట్టుంటే పండులో ఉన్నాడు, ఇవాడు గుండుతో ఉంటే విచిత్రంగా ఉంటాడు వాడు. అటువంటిది మొత్తం చర్మం అంతా తీసేసి వాడిని ఎదురుగుండా నిలబెట్టి హూ ఈజ్ హీ అంటే వాడి గురించి వరం చెప్పలేం. నారాయాత్ర పడి డిఎన్ఏ టెస్టులు చేయించి అతి కష్టమే వాడో వీడో అని కొంచెం తేల్చగలరు. కాబట్టి మన శరీరమును మన శరీరముగా మన పేరుతో లోకమునకు పరిచయం చేసి గుర్తుపట్టేలా చేసేది చర్మం. అందువల్ల ఈ చర్మమయమైన శరీరము తోలు తిత్తి అనవాడు. ఈ తోలు ఉంటేనే మన శరీరం ఉంటుంది. తోలు తీసాక ఇంకా బతుకుతాడో వాడు? తోలు ఉండాలి, దేనికైనా తోలు ఉండాల్సిందే. మామిడి పండుగ కూడా పై తోలు తీసేవంటే ఇంకా లోపలికి కుళ్ళిపోతుంది. ఆ తోలు ఉన్నంత వరకే అది పండులో కనపడుతుంది. అందుకని తోలు తిత్తి ఇది. దీనికి ఎన్నున్నాయి? తూటులు 9. తూట్లు అంటే కన్నాలు. 9 అంటే నవరంధ్రములు. ఈ నవరంధ్రాల్లో ఏదో ఒక దాని ద్వారా ప్రాణం వెళ్ళిపోతుందిగా. అందుకని తుస్సు మనుట ఖాయం, తుస్సు అని వెళ్ళిపోతుంది. ప్రాణం ఎలా పెడుతుందో కూడా తెలియదండి. ట్యూబ్లెస్ టైర్లు ఇవి గాలిపోతే అంత తెలియకే తెలియటం లేదు. పూర్వం ట్యూబులు ఉండేవి, ఆ ట్యూబు ఎక్కడో చోట చిల్లు పెడితే చెప్పని శబ్దం చేసుకుంటూ క్రమంగా గాలిపోయేది. అలాంటిది అన్నమాట ఈ శరీరం. ఏ సమయంలో పోతుందో తెలియదు. ఈ 9 రంధ్రములలో ఏ రంధ్రము గుండా ప్రాణం పోతే ఉత్తమమో మనకి గరుడ పురాణము 16వ అధ్యాయం చెప్పింది. మలద్వారం గుండా ప్రాణం పోయినవాడు అత్యంత నీచుడు, వాడు ఘోర నరకానికి పోతాడు. మనకు ఎలా తెలుస్తుంది? బెడ్ మీద పడిపోయిన వాడు మోషన్స్ అయితే చచ్చిపోయాడంటే అర్థం ఏంటనమాట, వాడి ప్రాణం మలద్వారం గుండా పోయింది. లెట్టిన్కి వెళ్ళాడండి, దామన్నాడండి అంటే వాడి ప్రాణం మలద్వారం గుండా పోయింది. కొందరు మూత్ర విసర్జనకు వెళ్ళిన తర్వాత ఇహ ఉండరు అంటే వాడి ప్రాణము మూత్ర రంధ్రము గుండా పోయింది. ఈతడు అధోగతుల పాలు అవుతాడు. కళ్ళు తెరుచుకుని ప్రాణం విడిచిపెడితే మధ్యమ గతులు అంటే నరకం అనుభవిస్తాడు, మళ్ళీ మానవ జన్మ వచ్చే అవకాశం ఉంటుంది. మధ్యమ గతులు అంటే ఏమిటనమాట, నరకానికి వెళ్ళినా వాడికి భూలోకానికి వచ్చాక కుక్క నక్క జన్మలు కాకుండా కొంతలో కొంత నయం ఏమిటంటే మళ్ళీ మానవ జన్మ, అది నీచ మానవుడైనా మొత్తం మీద మానవ జన్మ వచ్చే అవకాశం ఉంది. చెవుల్లోంచి ప్రాణం పోయిందనుకోండి, అటువంటి వాడికి మాత్రం పశువు జన్మ వస్తుందిట. అంటే చెవుల్లోంచి టక్కన రక్తం వచ్చి చీవు లాంటిది వచ్చి ప్రాణం పోతుంది, అప్పుడప్పుడు చెవుల్లో అందుకే దూది పెడతారు చచ్చిన వాడికి. అందులోంచి ప్రాణం పోతే వాడు అర్థం ఏమిటనమాట, చెవుల్లోంచి ప్రాణం పోయిందంటే చెప్పుడు మాటలు విన్నాడు అని అర్థం. ఇదిగో వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అన్నప్పుడు చెవిలో పెట్టి ఆహానా అని వింటే ఆ తర్వాత వాడికి గ్యారంటీగా చెవుల్లోంచి పోయే యోగం వస్తుంది. భూలోకంలో ఏ పశువుగా పడతాడో చెప్పలేము. అందుకని ఎవడన్నా చెబితే వినకండి. చెప్పేవాడు ఎప్పుడు చెబుతాడు, చెప్పడం కోసమే వాడు పుట్టాడు. వాడు దరిద్రుడు, నువ్వు వినకు, తెలియక విన్నా ఇక మీద జాగ్రత్త పడు. ఇహ కొందరి ప్రాణం ముక్కు రంధ్రాల్లోంచి ఢామ్ అంటుంది. అందుకే ముక్కు రంధ్రాల్లోంచి ప్రాణం పోయినప్పుడు సన్నని ఒక రకమైన జిగట లాంటివి బయటకు వస్తాయి తెలుసా, ప్రాణం పోయినప్పుడు అది మనకు తెలుస్తుంది. దరిద్రపు శరీరం, జుగుప్సాకరమైన శరీరం మన శరీరం. ముక్కులోంచి రంధ్రాల్లోంచి వచ్చేది జిగట, చెవుల్లోంచి గులిమి, కళ్ళల్లోంచి పుసికులు, ఏందులండి ఇందులో ఈ శరీరంలో. అయినా ఈ శరీరాన్ని ఏదో పెద్ద గొప్ప అందమైన శరీరంగా భావించి ఈ జుగుప్సాకరమైన శరీరాన్ని దేవసేవకి గురుసేవకి వినియోగించక వ్యర్థం చేసుకుంటున్నారండి జీవుడు. ఒక్క గంట స్నానం చేయటం ఆలస్యం అయితే ఈ శరీరం ఎంత దుర్వాసన వస్తుందో చూడండి. ఒక్కొక్కడు వచ్చి చెయ్యి తేడా ఇక చేతి దగ్గర నుంచి వచ్చే వాసనకి 3 రోజులు భోజనం చేయలేము మనం. అంటే ఈ శరీరం అంత భయంకరంగా ఉంటుంది, వాసనామయం దుర్వాసనామయం. మల మూత్రాదులతో నిండిన దేహం ఇది. అటువంటి ఈ దేహం మీద భ్రాంతితో చెయ్యరాని పనులు ఎందుకు చేయటం? అందువల్ల ఎప్పుడు చెప్పుడు మాటలు వినకు, కళ్ళతో సాధ్యమైనందుకు నీచ దృశ్యం చూడకు, నీ ముక్కుతో ఆ నీచమైన వాయువులు పీల్చకు. అందుకే కొన్ని వ్యసనముల మీద నుంచి వచ్చే వాయువులు కూడా పీల్చొద్దన్నాడు తెలిసిన. పంచమహాపాతకాలలో ఒక పాతకం ఏమిటి? పంచమహాపాతకాల్లో 4 పాతకాలు ఉన్నాయి. ఆ 4 పాతకములు చేసిన వాడితో స్నేహం చేస్తే పంచమహాపాతకం అవుతుంది. 5వ పాతకం అదట. బంగారం దొంగతనం చేసినవాడు, బ్రహ్మహత్య చేసినవాడు, తాగేవాడు, వాడితో స్నేహం చేస్తే 5వ పాపం నీదనమాట. అందుకని తాగుబోతులు వెంటనే దూరంగా పెట్టేయంతే. ఈ వ్యసనములు కలిగిన వాడిని వెంటనే విడిచిపెట్టు. కాలసర్పమును చూచి ఎలా భయపడతామో, భయంకర విషసర్పమును చూచి ఎలా భయపడతామో, వ్యసనపురుణ్ణి చూచి అంత భయపడాలి. మనం వ్యసన పురులు కూడా బాధపడకండి, ఇక్కడి నుంచైనా బాగుపడి భగవన్నామస్మరణ చేస్తే, గురుసేవ చేస్తే అటువంటి వాడు ఈ జన్మలో తరిస్తాడు. మొత్తం మీద ఈ నవరంధ్రాలలో ఏదో ఒక రంధ్రం గుండా శరీరం పోక తప్పదు. ఒక్క ఈ పై భాగం ఉన్నదే ఇది రంధ్రం కాదు కానీ నవరంధ్రమే, నవరంధ్రాలకు అతీతమైన దశవరంధ్రం, బ్రహ్మరంధ్రం అంటారు దీన్ని. ఈ 9 అయితే భూలోకంలో పునర్జన్మనిస్తాయి. ఈ పైభాగములో ఉన్న సహస్రార కమలమును ధ్యాన మార్గం ద్వారా భేదించుకుని ప్రాణం పైకి తీసుకెడితే అప్పుడు ఇక్కడ చిట్లినట్టు తెలుస్తుందిట. చచ్చిపోయినప్పుడు ఇక్కడ కనుక ఒక చిన్న చిట్లు, ఒక పొగులు కనపడి అందులో నుంచి కొంచెం కనబడి కనపడకుండా ఎర్రని ఛాయ వస్తే అంటే నెత్తురు బొట్టు కనపడితే వాడు ఈ బ్రహ్మరంధ్రమును భేదించుకొని ఊర్ధ్వలోకాలకు వెళ్ళినవాడు. వాడికి ఇక పునర్జన్మ ఉండదు, వాడే వైకుంఠానికో మణిద్వీపానికో కైలాసానికో పోతాడు. నీచ జన్మలు రావు వాడికి. అతడు ఒకవేళ భూలోకానికి రావాల్సి వస్తే స్వేచ్ఛగా వచ్చి ఇక్కడ పను చూసుకుని వెళ్ళిపోతాడు. నారదుడు ఉన్నాడండి, ఆయన ఎప్పుడు కావాలంటే ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు వెళ్ళిపోతాడు, అది ఆయనకి స్వేచ్ఛ. బ్రహ్మరంధ్రమును భేదించుకుని ప్రాణము విడిచిపెట్టిన వాడికి అలాంటి స్వేచ్ఛ లభిస్తుంది. వర్ధలోకంలో, అధోలోకాలలో, భూలోకంలో ఏ లోకానికైనా తన ఎంతట తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వెళ్ళగలడు, తిరిగి మరో చోటికి వెళ్ళగలడు. ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి తిరిగి పోగలడు. ఆ స్థాయి పొందాలి, అది గురువులు ఇస్తారు. ఆ గురువులు ఆ ముక్తినిచ్చే ముందు ఏం చేస్తారన్నమాట, పశుపక్ష్యాదుల యొక్క సంభాషణ తెలుసుకునే మంత్రాన్ని కొంతకాలం అనుష్ఠానం చేయిస్తారు. ఈ మంత్రం ఆయా వ్యక్తుల సంస్కారాన్ని బట్టి 3 నెలలు లేక మ్యాక్సిమం 6 నెలల్లో ఆ వ్యక్తులకు ఆ మంత్రం ఫలిస్తుంది. అందుకని ఏమన్నాడు అనమాట ఈ సిద్ధుడు, నాయన అర్వాచీనా, నీ శ్రద్ధాశక్తులు నాకు ఆనందం కలిగించాయి గనక నేను నీకు ఒక రహస్యం చెబుతున్నాను. ఎల్లుండి అమావాస్య, అమావాస్య మంత్రోపదేశానికి చాలా మంచిది. కొన్ని గుర్తుపెట్టుకోండి, మర్చిపోయాను మీరు చెప్పడం. మంత్రానుష్ఠానానికి చాలా గొప్ప తిథుల్లో అమావాస్య ఒకటి. అష్టమి, నవమి, చతుర్దశి, అమావాస్య, గ్రహణం, ఇవి మంత్ర అనుష్ఠానానికి పెట్టినవి పేర్లు. ఎప్పుడైనా అమావాస్య వచ్చిందంటే ఆ రోజు రాత్రిపూట ఎక్కువ జపం చేశారంటే తొందరగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. ఇప్పుడు రోజు మీరు ఓం సాయి, శ్రీ సాయి, జయ జయ సాయి అని పలుకుతున్న పలుకులు అమావాస్య నాడు సాయంత్రం చీకటి పడ్డాక చేస్తే ఒకసారి అంటే 1000 సార్లు అన్న నామానికి సమానం అవుతుంది. అదే గ్రహణం వచ్చిందనుకోండి, గ్రహణము చంద్రగ్రహణం రాత్రి పడుతోంది, 8:41 వదులుతోంది, ఇంచుమించుగా 6 గంటలకో పడుతోంది. ఆ పట్టిన ముందు స్నానం చేసి అప్పుడు జపం మొదలుపెట్టి అయిపోయాక మళ్ళీ స్నానం చేస్తే ఈ మధ్యలో చేసే జపముందే ఒకసారి చేస్తే 1000 సార్లు జపంతో సమానం. అందుకే పూర్వం పట్టు స్నానం అని చేసి ఆ తర్వాత జపం చేసి విడుపు స్నానం చేసేవారు. ఈసారి మీ అందరి కోసం నేను ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేస్తున్నాను, వీలున్న వాళ్ళంతా ప్రణవపీఠానికి రండి. గ్రహణం అయిపోయిన వెంటనే వాళ్ళందరికీ మంత్రపూర్వకమైన జలాలతోటి వాళ్ళకి స్నానం చేయిస్తాను. దానికి అవభృత స్నానం అంటారు, గ్రహణ విముక్త స్నానం. ఒకవేళ జనవరిలో గనక ఆ గ్రహణం రోజున ఉండగలిగితే వారంతా సమయానికి పీఠానికి వచ్చి జపం అయిపోయాక నా చేత అవభృత స్నానం చేయించగలండి. అదొక గొప్ప మహాయజ్ఞం, 1000 అశ్వమేధయాగములతో సమానమట. మంత్రవేత్తలైన గురువులు గ్రహణం విముక్త అయ్యాక జలాన్ని వాళ్ళ శిరస్సుల మీద ప్రోక్షిస్తే ఆ వ్యక్తికి పునర్జన్మ ఉండదు అని శాస్త్రం చెబుతున్నది. శ్రద్ధతో చేస్తే మళ్ళీ అక్కడ కూడా జపం చేస్తున్నప్పుడు ఫోన్లు మాట్లాడుకుంటూ అటు తిరిగి ఇటు తిరిగి ఉండకూడదు. ఇక ఆ కాసేపు ఫోన్లు తీసవతల పారేయండి. అది అత్యంత భక్తితో జపం చేయాలట. ఇవన్నీ చాలా గొప్ప శక్తినిస్తాయి మనకి తెలియకుండానే. అందుకని జ్ఞానులు ఎప్పుడు ఆ కాలాలనే స్వీకరిస్తారు. అందుకే ఇక్కడ మంత్రసిద్ధుడు ఏమన్నాడు, ఇది అమావాస్య, ఇవాళగాక, రేపుగాక, ఎల్లుండి. ఎల్లుండి అమావాస్య నాడు తెల్లవారుజామున నువ్వు ఇక్కడికి రా, ఇదిగో ఈ సరస్సులో పవిత్ర స్నానం చెయ్యి, స్నానం చేసి నా మందిరంలోకి రా, నా పర్ణశాలలోకి రా, నేను నీకు మొదటి దీక్ష ఇస్తాను, పశుపక్ష్యాదుల భాషలను అర్థం చేసుకోగలిగే మంత్రదీక్ష ఇస్తాను, అది జపం చేయి నువ్వు, ఆ తర్వాత నీకు ఇంకా అనేక విద్యలు ఇస్తాను, చిట్ట చివరికి నీకు ఈ జన్మలోనే ముక్తి వచ్చి విద్య ఇస్తాను అనగానే వెంటనే ఈ అర్వాచీనుడు పొంగిపోయి, నా పూర్వజన్మ సుకృతం కాకపోతే మహానుభావులైన మంత్రసిద్ధులైన మీలాంటి గురువుల యొక్క సహచర్యం లభిస్తుందా, నా పుణ్యం కంటే మీ గురు ప్రేమ గొప్పది. ఒక్కొక్కప్పుడు శిష్యులు పూర్వజన్మలో పుణ్యం చేసినా చేయకపోయినా ఎక్కడో గురువులని పూర్వజన్మలో కూడా సేవించి ఉంటారు, దానివల్ల ఈ జన్మలో తొందరగా గురువులకి దగ్గరికి వెడతారట. గురువులకి సన్నిహితంగా ఈ జన్మలో వెళ్ళగలిగామంటే కూడా దాని వెనకాతలో పూర్వజన్మ రహస్యం ఉంటుంది. ఏమిటా పూర్వజన్మ రహస్యం? పూర్వజన్మలో గురువులు చెప్పిన మాట విని గురువులను భక్తితో సేవించారు. అలా సేవిస్తే ఈ జన్మలో గురువుకి దగ్గరగా వెళ్ళగలుగుతారు, గురువు కటాక్షం పొందుతారు, తద్వారా విముక్తి పొందుతారు. సందేహం లేకుండా గురుముక్తి లభించి తీరుతుంది. గురుముక్తి అంటే గొప్ప ముక్తి, కైవల్యం. ముక్తి అంటే కైవల్యం, గురుముక్తి అంటే శ్రీ కైవల్యం. ముక్తికి గురుముక్తికి తేడా ఉంది, కైవల్యానికి శ్రీ కైవల్యానికి తేడా ఉంది. కైవల్యం అంటే జయ విజయుల్లాగా వెళ్ళి కూడా తిరిగి వచ్చేది అని అర్థం. జయుడు విజయుడు అని ఇద్దరు ఉన్నారు, విష్ణుమూర్తి వైకుంఠానికి వాళ్ళు ద్వారపాలకులు. అంతటి విష్ణువు దగ్గర నుండి కూడా వాళ్ళు ఏం చేశారు, సనక సనందనాథుల్ని అడ్డం కొట్టారు. దాంతో వాళ్ళ కోపం వచ్చింది. వాళ్ళు ఏమన్నారు, మీరు 3 జన్మల పాటు రాక్షసులై పొట్టండి అని చెప్పించారు. దాంతో అంతటి మహానుభావులు కూడా హిరణ్యకశిపులుగా, రావణ కుంభకర్ణులుగా, శిశుపాల దంతవక్త్రులుగా 3 జన్మలు ఎత్తవలసి వచ్చింది భూలోకంలో. దాంతో విష్ణువు కూడా అవతరించవలసి వచ్చింది. కాబట్టి ఎంత స్థాయికి వెళ్ళినా మళ్ళీ పాతాళానికి పడిపోయిన వాళ్ళు ఉన్నారు. కైవల్యమునకు వెళ్ళినంత మాత్రం చేత భూలోకంలో జన్మ ఉండదు అనుకోవడానికి వెళ్ళేది. అదే శ్రీ కైవల్యమైతే అనగా గురుముక్తి, ఇంకా దానికి తిరుగులేదు, రమ్మన్నా భూలోకానికి రాదు. విష్ణువు దగ్గర పుణ్యశీలుడు సుశీలుడు అని పేరు కలిగిన ఇద్దరు మహానుభావులు ఉంటారు. వాళ్లే మనల్ని చచ్చిపోయిన తర్వాత వైకుంఠానికి పట్టుకెళ్ళేవారు. బాగా గురుసేవ చేసిన వాళ్ళు, అనేక భాగవత సప్తాహాల్లో పాల్గొన్నవాళ్ళు. భాగవత సప్తాహం దగ్గర మాత్రం ఇంకా విసుక్కోకూడదట, ఎప్పుడూ అవే కథలా అండి, ఎన్నిసార్లు భాగవతం చేసామో కొత్త కథలు చెప్పండి అన్నాడు ఒక మూర్ఖుడు. దాంతో అనారోగ్యం పాలై ఇప్పుడు దగ్గుకుని నానాయతన పడుతున్నాడు. అంటే భాగవతం ఎన్ని వేల సార్లు విన్నా దాన్ని మాత్రం పొరపాట్లు కూడా తక్కువ చూడకూడదు. నీకేమొచ్చండి అసలు భాగవతంలో గట్టిగా అడుగుతాను నేను ఇప్పుడు. భాగవత సప్తాహం నా ద్వారా ఒక 25 సార్లు మీరు విన్నారనుకుందాం, నేను ఇవాళ అడుగుతాను భాగవతంలో ఏ కథలో ఏ పాత్రనే ఉందని, సమాధానం ఎంతమంది చెబుతారు చెప్పండి? ఇలాంటి పండితుల్ని పక్కన పెట్టండి. సామాన్య మానవుడికి ఎన్ని వందల సార్లు విన్నా ఎప్పటికి కూడా తెలియదు. వృత్రాసురుడు పూర్వజన్మలో వాడి పేరేమిటో చెప్పండి చూద్దాం, గట్టిగా అడిగితే తెలియదు. వృత్రాసురుడు పూర్వజన్మ ఒకటి ఉందా, ఎందులో ఉంది పోనీ? భాగవతంలో 6వ స్కంధంలో వృత్రాసురుడి కథ ఉంటుంది. వృత్రాసురుడి పూర్వజన్మ నామం ఏమిటి? చిత్రకేతుడు. ఇలా ఎన్ని పాత్రలు ఉంటాయి భాగవతంలో, అనుక్షణం అదొక మహాసాధన. మీరంటారేమిటి, ఇప్పటికి ఎన్ని పర్యాయాలు చదివానో ఎన్నిసార్లు చెప్పానో నాకు గుర్తే లేదు, అసంఖ్యాకంగా చదువుతూనే ఉన్నాను చెబుతూనే ఉన్నాను, అయినా సంపూర్ణంగా భాగవతంలో ఏముందో ఎప్పటికీ నాకు తెలియదు. భాగవతం నాకు బాగా తెలుసు అని ఎవడన్నా అంటే, నా అంత పండితుడు లేడు దాంట్లో పిహెచ్డీ చేశానంటే వాడు ఉట్టి మూర్ఖుడు అని అర్థం. భాగవతము తెలిసి పల్లుకుట చిత్రంబు సూలికైన తమ్మి చూలికైన విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేట పర్రతు. భాగవతాన్ని సంపూర్ణంగా తెలుసుకుని పలకడం ఈ ప్రపంచంలో ఎవడి వల్ల కాదు, ఈశ్వరుడి వల్లే కాదు, బ్రహ్మ వల్లే కాదు అన్నాడు. సూలి అంటే శివుడు, తమ్మి చూలి అంటే తామర పువ్వులో పుట్టినవాడు అని అర్థం. బ్రహ్మ ఆయనకే తెలియదు. అదే దాన్ని 6వ స్కంధంలో సింగన గారు అంటాడు, సుకుడు దక్క నరుని సకుడు దక్క అన్నాడు. ఏకంగా సుకుడికి తెలుసు అంతో ఎంతో, నరుని సకుడు అంటే ఎవరు, కృష్ణుడికి తెలుసు, కానీ తక్కిన వాళ్ళు ఎవరికి తెలియదు అన్నాడు అంతే. ఆయన దాని గురించి పూర్తిగా చెప్పడం ఎప్పటికీ కాదు. శంఖచూడు అని ఒకడు ఉన్నాడు భాగవతంలో, కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. వ్యోమాసురుడు అని ఒకడు ఉన్నాడు, కృష్ణుడి చేతిలో చచ్చిపోయాడు. వాడి గురించి ఏం తెలుస్తుంది మనకి? ఎంతమంది ఆ రాక్షసులు ఉన్నారు. ఎందుకంటే భాగవత సప్తాహంలో ఒక స్థాయి దాటి మనం చెప్పలేం, కొన్ని పాత్రలే చెప్పగలుగుతాం, కొన్ని కథలే చెబుతున్నాం. అందులో పొరపాట్లు కూడా, ఎప్పుడు భాగవత సప్తాహమే, కొత్తది పెట్టండి అని ఎప్పుడు అనకండి. నీ మొహానికి నీ తినే ఆహారమే రోజు కొత్తది ఉండడం లేదే. ఈ వంకాయ కూర ఎన్నిసార్లు తింటున్నావు? ఎక్కడికి వెళ్ళినా మాయిదారు ఉప్పుడు పిండిని బన్సీరవ్వను ఒక ఎప్పుడు విడిచిపెడుతున్నావా? దాన్నే విడిచిపెట్టవే, అటువంటిది భాగవతాన్ని విడిచిపెడతావా? దానికంటే ఇది తీసిపోయిందా? కాబట్టి ఎప్పుడు అలాంటి వెకిలి మాటలు మాట్లాడకూడదు. అలా అన్న వ్యక్తి మీద నాకు కొంచెం కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే భాగవతం అంత పవిత్ర గ్రంథం, యావజ్జీవితం చదువుతూనే ఉండాలి. భగవద్గీత, భాగవతం, ఈ వేదం అవి ఎలా నిత్య పారాయణ గ్రంథాలండి. ఎన్నాళ్ళు చదివినా అందులో కొత్త సారం వస్తూనే ఉంటుంది. అది అత్యంత పవిత్రమైనది. అందుకని సాధకులు విడిచిపెట్టకుండా చెయ్యవలసినదే సాధన, సాధన, సాధన అలా చెయ్యవలసిందే. అందువల్ల నేను నీకు ఇచ్చే మంత్రాన్ని శ్రద్ధతో అనుష్ఠానం చెయ్యి అనగానే ఆయన అన్నమాట ఏమిటనమాట, ముందు నీ కటాక్షం, నీవు తలుచుకుంటే ముక్తి ఇస్తున్నావు, నీ అంతటి నీవు మంత్రం ఇస్తున్నావు, ఇది నా పుణ్యం కాదు, నీ గురు కటాక్షం, నీ వల్ల నేను గురుముక్తి పొందుతాను అనగా వైకుంఠమునకు వెళ్ళి కూడా తిరిగి రానటువంటి స్థితి, పుణ్యశీల సుశీలరకు ఉండే స్థితి నేను పొందుతాను, ఉత్తి కైవల్యం కాదు అని ఆనందపడిపోయాడు. గురుకటాక్షం వల్ల గురుముక్తి వస్తుంది అని కనిపెట్టాడు. ఇక ఆయనకి నిద్ర పడితే ఒట్టు. స్వయముగా ఒక సిద్ధుడైన గురువు అమావాస్య నాడు ఈయనకి మంత్రోపదేశం చేస్తానన్నాడు. ఆ మంత్రం ద్వారా పక్షులు పశువుల యొక్క భాష తెలుస్తుంది, అంతరంగం తెలుస్తుంది, క్రమంగా ఈ అనుష్ఠానం ద్వారా మోక్షమునకు వెళ్ళే మంత్రం కూడా రాబోతోంది. ఆహా, ఏ జన్మలో ఏ పుణ్యమో, లేక ఏ దేవుడు నన్ను అనుగ్రహించాడో, ముందు ఈ గురుదేవుడు అనుగ్రహించాడు అని పాపం చాలా సంతోషపడిపోయాడు. ఇంకా నిద్ర పడితే ఒట్టు. ఒక్కొక్కప్పుడు ముక్తి లభిస్తోందని తెలిసిన జీవులు, అసలు సహజంగా తెల్లారితే ఉద్యోగం వస్తుంది, జాయిన్ అవ్వాలనుకున్న వాడికి ఎంత ఆనందం వచ్చేస్తుంది. గవర్నమెంట్ ఉద్యోగం వచ్చిన కొత్తల్లో ఓ ఆ పూట నాకు నిద్ర పడితే ఒట్టు, తెల్లవారు పరిగెత్తుకుని గణపూర్వం చేసి కోట చేతక్క వేసుకుని వచ్చేసి జాయిన్ అయిపోయి జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చి అక్కడ కూర్చునేదాకా మాయదారి భూలోకంలో ఉన్న దిక్కుమాలి ఉద్యోగానికి ఎంత ఆనందపడిపోతున్నాం అంటే లెక్చరర్ పోస్ట్.